గుడ్ మార్నింగ్. ప్రభు నందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందగలుగుతున్నారని నేను భావిస్తున్నాను. డిసెంబర్ నెలకు ఎంతో కాలం ముందు నుండి మనం క్రిస్మస్ను గురించి ఆలోచించడం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమై ఉన్నది. పిల్లలైనటువంటి వారికి, పెద్దలైనటువంటి వారికి, మధ్య వయస్కులైనటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడాను ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగ వస్తున్నది అని తెలియగానే పిల్లలైనటువంటి వారికి సంతోషపడుతూ ఉంటారు, పెద్దవారైనటువంటి వారు క్రిస్మస్కు సంబంధించినటువంటి, పండుగకు సంబంధించినటువంటి ఈ ఆర్థిక భారమును ఎలా మీట్ అవ్వాలి అని ఆలోచించేటువంటి వారు చాలామంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా క్రిస్మస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి పరిచయమైనదిగాను, ప్రతి ఒక్కరు దానిని గురించి ఎంతో కాలం ముందు నుండి ఆలోచించేటువంటి విషయంగాను ఉంటూ ఉంటుంది. అయితే ఈ క్రిస్మస్ అనేటువంటిది అసలు ఎందుకు చేస్తున్నారు? ఈ క్రిస్మస్ అనేటువంటిది చేయటానికి ఉన్నటువంటి కారణం ఏమిటి? క్రిస్మస్ పండుగను చేయవలసిన రీతి ఏమిటి? దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి అంశం ఏమిటి? క్రీస్తు పుట్టకకు సంబంధించినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది అనేటువంటిది చాలామందికి తెలిసినటువంటిదిగా ఉండదు. ఈ దినమందు కొద్ది విషయములను, వీటికి సంబంధించినటువంటి వాటిని మనం పరిశీలించాలని నేను కోరుతూ ఉన్నాను. సాధారణంగా మన ఇళ్లలో మన బర్త్డేలను మనం జరుపుకుంటాం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మన బర్త్డే మనం జరుపుకుంటుంటాం. మన ఇంటిలో ఉన్నటువంటి వారి యొక్క బర్త్డేలు సైతం, అంటే మన తోబుటూలు లేక తల్లిదండ్రులు ఇలాంటి వారి బర్త్డేస్ అన్ని కూడాను మన ఇంట్లో జరుపుకోవటం అనేటువంటిది మనకు ప్రతి సంవత్సరం పరిపాటిగా ఉంటుంది. అయితే మన పక్కింటి ఆయన యొక్క బర్త్డే మనం చేసుకోము, మన ఫ్రెండ్స్ యొక్క బర్త్డే మనం చెయ్యము. మహా అయితే వాళ్ళేమైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ మనల్ని ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఏదైనా తినేది ఉంటే తినేందుకు మాత్రం వెళుతూ ఉంటాము, వాళ్ళతో కలిసి కాసేపు ఆనందించేందుకు వెళుతూ ఉంటాం. అంతే తప్ప ఆయన బర్త్డే నేరుగా మనం సెలబ్రేట్ చేయటం అనేటువంటిది ఉండదు. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే క్రిస్మస్ ఎందుకు చేస్తారు అని అడిగినట్లయితే చాలామంది చెప్పేటువంటి సమాధానం ఎలా ఉంటుందంటే, క్రీస్తు పుట్టాడండి కాబట్టి దానికి గుర్తుగా క్రీస్తు యొక్క బర్త్డేను సెలబ్రేట్ చేస్తున్నారు క్రైస్తవులంతా కూడాను అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే, మనం ఎలాగైతే మన బర్త్డేలు ఎలా చేసుకుంటున్నామో, మన ఇళ్లలో ఉన్నటువంటి వారి యొక్క బర్త్డే సహితం ఎలా చేస్తూ ఉన్నాము, ఆయన దేవుడు కాబట్టి ఆయన యొక్క బర్త్డేను ఈ లోకానికి వచ్చినటువంటి సందర్భంగా క్రైస్తవులంతా కూడాను చేస్తూ ఉన్నారండి, బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇది దానికి ఉన్నటువంటి కారణమండి అని చెప్తారు. అయితే ఇది ఒక పండుగగా ఉండటానికి కారణం ఏంటంటే, ఒకేసారి క్రైస్తవులందరూ కూడాను, క్రైస్తవ సమాజం అంతా కూడాను ఆయన యొక్క బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి అది లోకమంతా జరిపేటువంటి పండుగగా ఉన్నదండి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. అయితే క్రీస్తు పుట్టుకను ఒక పండుగగా ప్రతి సంవత్సరం ఆచరించవలసినటువంటి అవసరం ఏమిటి? ఇలా పండుగ ఆచరించడంలో ప్రత్యేకంగా క్రీస్తు ప్రభువుకు, ఆయన పుట్టుకకు, మానవునికి, మరి ముఖ్యంగా మనలో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి ముడిపడినటువంటి అంశం ఏమైనా ఉన్నదా అని లోతుగా ఆలోచించేటువంటి వారు, దానిని సీరియస్గా తీసుకునేటువంటి వారు, దానిని అర్థము చేసుకొని అప్పుడు దేవుడు మనలను గురించి ఎటువంటి చింతన కలిగి ఉన్నాడు, దేవుని ప్రణాళికలో క్రీస్తుని లోకానికి పంపటానికి కారణం ఏమై ఉన్నది అని ఆలోచించి దానిని తెలుసుకున్న తర్వాత హృదయాంతరంగం నుండి వచ్చేటువంటి ఆ యొక్క సంబరమును చేసేటువంటి వారు, పండుగను చేసేటువంటి వారు చాలా చాలా తక్కువ మంది ఉంటుంటారు. ఎక్కువ మంది 99% ఎలాంటి వారంటే కేవలము సంబరం కోసము, పండుగ అనేటువంటి ఆ యొక్క భావనలో మాత్రమే దీనిని చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కొంతమంది అసలు క్రీస్తుకు ఏమాత్రమో సంబంధం లేదండి, ఏదో ఉన్నదని చెప్తూ ఉంటారు కానీ, ఏదో కథలు చెప్తూ ఉంటారు కానీ అదంతా మేమైతే నమ్మట్లేదండి. క్రిస్మస్ అంటే ఏంటంటే ఆ రోజు బాగా సంతోషంగా ఉండేందుకు, నలుగురితో కలిసి ఆనందించేందుకు, తినేందుకు, రాగేందుకు, గిఫ్ట్స్ పంచుకునేందుకు, పిల్లల్ని సంతోషపెట్టేందుకు, ఇలాంటి వాటి కోసమండి అని చెప్పేటువంటి వారు లోకంలో అనేక మంది ఉన్నారు. ఈ తరంలో ఇలాంటి వారు మరీ ఎక్కువైపోతూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మనము బైబిల్ను పరిశీలించినట్లయితే లోకమంతా క్రీస్తు యొక్క బర్త్డేను సెలబ్రేట్ చేసుకోవటానికి ప్రత్యేకమైనటువంటి ఒక కారణం అనేటువంటిది ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంటుంది. అసలు క్రీస్తు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని వివరిస్తూ బైబిల్లో రాయబడినటువంటి విషయం ఈ విషయాన్ని మనకు తేటపరుస్తూ ఉన్నది. దీనిని లోతుగా పరిశీలించి గ్రహించినటువంటి వారు దానిని నమ్మి హృదయమంతటితో ఆచరించేటువంటి వారుగా క్రిస్మస్ను కేవలం ఒక సెలబ్రేషను లేక సంబరంగా మాత్రమే కాకుండా దేవుడు చూపిన అత్యంత ప్రేమను గ్రహించినటువంటి వారుగా హృదయపూర్వకంగాను స్తుతితోను ఆరాధనతోను కృతజ్ఞతతోను క్రిస్మస్ను జరుపుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇక మిగిలినటువంటి వారంతా కూడాను ఏమిటంటే ఉల్లాసం కోసం సంబరం కోసం దీన్ని ఆచరించేటువంటి వారుగా మాత్రమే ఉంటూ ఉంటారు. బైబిల్ను మనం లోతుగా పరిశీలించినప్పుడు క్రిస్మస్ జరుపుకోవటానికి ఉన్నటువంటి కారణం అనేటువంటిది తెలుస్తుంది. క్రిస్మస్ సంఘటనలో ఉన్నటువంటి అంశాలు ప్రధానమైనటువంటివి మనకు పరిశీలించినప్పుడు ఏమని తెలుస్తుందంటే, మొట్టమొదటిగా ఇది దేవుని అతీతమైనటువంటి అపారమైనటువంటి అనూహ్యమైనటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయము అని అర్థమవుతుంది. మొట్టమొదటిది అది. ఇక రెండవది ఏంటంటే, ఈ ప్రేమను బట్టి మానవునికి దేవుడిచ్చినటువంటి రక్షణ లేకపోతే విడుదల, దేవుని ఆజ్ఞను మీరి దేవుని నుండి దూరమైపోయినటువంటి మనుషునికి దేవుడు తిరిగి తనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండే వీలు లేకపోతే మార్గం అనేటువంటిది కల్పించి దానిని మానవునికి ఉచితంగా అనుగ్రహించాడు. ఇది ఆయన అనుగ్రహించినటువంటి బహుమతి అయ్యున్నది, గిఫ్ట్ అంటామన్నమాట. తర్వాత మూడవది ఏంటంటే, దేవుడు ఈ బహుమతిని ఆఫర్ చేశాడు, అయితే దీన్ని తీసుకోవటము లేకపోతే దానిని రిజెక్ట్ చేయటం అనేటువంటి దానిని మనుషునికి విడిచిపెట్టాడు. అంటే నేను ఇంత ప్రయాసపడి ఇంత బహుమతిని నేను ఇచ్చాను కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ దీనిని తీసుకోవాలి అనేటువంటి నియమము నిబంధన అనేటువంటిది ఏది ప్రజల మీద మోపకుండగా తీసుకుంటే తీసుకునవచ్చును, వద్దనుకుంటే విడిచిపెట్టవచ్చును అనేటువంటి ఆ యొక్క స్వేచ్ఛను స్వాతంత్రాన్ని మనుషునికి దేవుడు విడిచిపెట్టాడు. తర్వాత చివరిగా దీనంతటికీ ప్రతిగా మానవుని నుండి వచ్చేటువంటి స్పందనే ఆ సంబరమే, ఇదంతా కూడాను క్రిస్మస్గా మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఈ ముందు చెప్పుకున్నటువంటి విషయాలు, దేవుని పరంగా దేవుడు చేసినటువంటి ఈ యొక్క విషయాలన్నీ కూడాను మనుషులకు చాలామందికి తెలియదు. అవి ఉన్నాయన్న విషయం కూడాను చాలామందికి తెలియదు. చివరిది మాత్రం తెలుసు. ఏమిటంటే, ఇదిగోండి సంబరం జరుపుకోవటం అనేటువంటిది, పండుగ జరుపుకోవటం అనేటువంటిది, ఉత్సహించటం అనేటువంటిది, దీనిని గురించి మాత్రం తెలుసు. చాలామందికి ఈ విధంగానే క్రిస్మస్ అనేటువంటిది పరిచయం అవుతుంది వాళ్ళకి. మొదటగా దేవుని యొక్క అతీతమైనటువంటి అపారమైన అనూహ్యమైనటువంటి ప్రేమ అని మనం చెప్పుకున్నాం కదా, అది ఏమిటి అనేటువంటిది చూద్దాం. దేవుని అపారమైనటువంటి అసాధారణమైనటువంటి ప్రేమను బట్టి దేవుని నుండి ఉద్దేశపూర్వకంగా దూరం అయిపోయి మరే విధంగానూ అతనిని దేవునితో తిరిగి ఐక్యపరచలేనటువంటి సమయములో దేవుడు తన కుమారుని మానవ రూపంలో పంపి ప్రజలందరి పాప క్షమాపణ నిమిత్తమై క్రీస్తుని ఈ లోకానికి పంపి ఆయన్ను బలి ఇచ్చి దేవునితో మానవుని తిరిగి ఐక్యపరిచే మార్గమును ఏర్పరిచాడు. ప్రజలందరికీ దానిని ఉచితంగా బహుమతిగా ఇచ్చాడు. దీనంతటిని మనం ఆలోచించినప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది, ఆయన మానవునికి ఇచ్చినటువంటి బహుమతి ఎలాంటిది అనేటువంటిది మనము అర్థం చేసుకునవచ్చు. దేవుడు ఆదాము అవ్వలను సృజించినాడు, వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చి మీరు ఈ పండు మాత్రం తినకూడదు, మిగిలినవన్నీ తినవచ్చును అని ఒక తోటలో వారిని ఉంచినాడు. అయితే ఉద్దేశపూర్వకంగా ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు ఆ పండును తిని దేవుని యొక్క ఆజ్ఞను మీరటం వలన దేవుని నుండి దూరం అయిపోయారు. ఆ సంబంధమును తిరిగి కలపగలిగినటువంటిది మరి ఏదీయూ లేదు. గాని నిరపరాధమైనటువంటి రక్తం అనేటువంటిది ఒక్కటి మాత్రమే ప్రోక్షించటం ద్వారా మాత్రమే అది తిరిగి పునరుద్ధరించబడుతుంది. అయితే అలాంటి రక్తం అనేటువంటిది ఎక్కడా లేదు. జంతువుల యొక్క రక్తం అనేటువంటిది కానీ, పక్షుల యొక్క రక్తం కానీ, మరి దేని రక్తమైనా సరే మనుషుని యొక్క పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడినట్లయితే ఆ సంబంధాన్ని పునరుద్ధరించేటువంటి శక్తి దానికి లేదు. ఈ సమయంలో దేవుడు ఆలోచించి, ఇలాంటి రక్తము మరి ఎక్కడా లేదు, కాబట్టి నేను సృష్టించినటువంటి ఈ సృష్టిలో దేనికైనా సరే మనిషి యొక్క పాపమును క్షమించు నిమిత్తమై ఇవ్వగలిగినటువంటి రక్తము అనేటువంటిది మరి ఎక్కడా లేదు, కాబట్టి ఏమి చేయాలి అని ఆలోచించి దేవుడు ఏం చేశాడంటే, తానే నరరూపంలో ఈ లోకమునకు తన కుమారునిగా వచ్చి ఈ లోకంలో జీవించి ఆయన మానవులందరి పాపము నిమిత్తమై తన యొక్క రక్తమును బలిగా ఇచ్చినట్లుగా ఆయన కుమారుని ఈ లోకానికి పంపడం అనేటువంటిది జరిగింది. ఈ విధముగా నిరపరాధి అయినటువంటి క్రీస్తు ప్రభువు చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మానవాళికి దేవునితో తిరిగి సంబంధం కలిగేటువంటి ఆ యొక్క అవకాశం అనేటువంటిది కలిగింది. ఇదంతా కూడాను ఒక ప్రాసెస్ అన్నమాట, ప్రణాళిక ప్రకారము జరుగుతూ ఉన్నది. ఈ ప్రణాళికలో క్రీస్తు ప్రభు మొట్టమొదట ఇక్కడకు వస్తే గాని, ఆ తర్వాత ఆయన దేవుని చిత్తానుసారముగా ఇక్కడ ఎంతకాలం అయితే ఉండవలసి ఉన్నదో, ఏ పనులైతే ఆయన చేయవలసి ఉన్నదో, ఏ వార్తనైతే ఆయన ప్రకటించవలసి ఉన్నదో, అన్నీ చేసిన పిమ్మట చివరిగా ఆయన తన రక్తమును మనుషులందరి పాపము నిమిత్తమై బలియాగముగా చిందించి అప్పుడు 3 దినముల తర్వాత ఆయన తిరిగి పునరుద్ధానుడై తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము బైబిల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో మొట్టమొదటిగా దేవుడు ఎప్పుడైతే ఈ వార్తను తెలియజేశాడో, ఆ తర్వాత క్రీస్తు ప్రభువుని లోకమునకు పంపించాడో, దాని సందర్భంగా మనుషులందరూ సంతోషముతోనూ ఆనందముతోనూ వారికి స్వేచ్ఛ అనేటువంటిది రానయ్యున్నదని, పాపము నుండి స్వేచ్ఛ పొందేందుకు దేవుడు మార్గమును తెరిచాడని, తండ్రి యొద్దకు అంటే దేవుని యొద్దకు తిరిగి చేరగలిగినటువంటి ఆ వ్యక్తిగత సంబంధాన్ని తన కుమారుని యొక్క రక్తము ద్వారా ఆయన పునరుద్ధరించాడని చెప్పి తెలుసుకున్నటువంటి వారై ఆయన పుట్టుక సందర్భంగా చేసేటువంటి సందడి సంబరము పండుగే క్రిస్మస్ అని మనకు తెలుస్తున్నది. ఈ సమయంలో దేవుడు ఏం చేశాడంటే, మనిషికి ఉన్నటువంటి యొక్క స్వేచ్ఛను స్వాతంత్రాన్ని తీసివేయలేదు. దేవుడు మనిషికి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ప్రతి విషయంలోనూ అనుగ్రహించాడు. అదే విధమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం అనేటువంటిది ఆయన ఇప్పుడు కూడా అమలు చేస్తూ ఉన్నాడు. మీకు కావాలంటే తీసుకునవచ్చును, లేదంటే దీనిని విడిచిపెట్టివేయవచ్చును అనేటువంటి ఆ యొక్క షరతుతోనే ఆయన ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని మనుషులకు అందించటం అనేటువంటిది జరిగింది. లోకంలో ఉన్నటువంటి క్రైస్తవుల్లో 90% పైగా కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవులే ఉన్నారు. వీరికి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలతో సంబంధం అనేటువంటిది ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం అది ఉండవచ్చును, కానీ ఆత్మ విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది వీరికి ఉండదు. కేవలం ఒక క్రైస్తవ గృహంలోనో లేకపోతే క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినటువంటి వారుగా వారు అలా క్రైస్తవులని పిలువబడుతూ ఉన్నారే తప్ప, క్రీస్తు సువార్తను నమ్మి దేవుడు మానవుని రక్షణకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ఏకైక మార్గం నందు విశ్వసించినటువంటి వారు గాను, పాపం నుండి విడుదల పొందినటువంటి వారు గాను, దేవుని యొక్క రాక నిమిత్తమై నిరీక్షిస్తున్నటువంటి వారు గాను వీరు ఉన్నటువంటి వారైతే కాదు. ఇలాంటి వారు మన చుట్టుప్రక్కల ఎంతో మంది మాకు కనపడుతూ ఉంటారు. విశ్వాసులైనటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ విశ్వాసులు సహితము సరైనటువంటి స్థితిలో ఉన్నారా లేదా అంటే అది మరొక ప్రశ్న. ఈ విధంగా లోకములో క్రైస్తవులు అనబడేటువంటి ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వసించినటువంటి క్రైస్తవులు, ఆయన యందు నమ్మిక ఉంచినటువంటి క్రైస్తవులని మనము చెప్పలేము. పేరుకు మాత్రమే, పుట్టినది మాత్రమే క్రైస్తవులు అనేటువంటి విధంగా అనేక మంది ఉన్నారు. మనుషుని దేవుడు నిర్మించినప్పుడు శరీరాన్ని నిర్మించి తన జీవాత్మని మనిషిలోనికి ప్రవేశపెట్టాడు. కాబట్టి మనిషికి ఒక ఆత్మ అనేటువంటిది ఉన్నది. ఇది మనకు బాహ్యంగా కనపడేటువంటిది అయితే కాదు. మనిషి చనిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఆత్మ మనుషుని విడిచి వేరైపోతుంది, శరీరాన్ని విడిచి వేరైపోతుంది. కానీ దానికి మరణం అనేటువంటిది ఉండదు. దేనికి? ఈ యొక్క ఆత్మ అనేటువంటి దానికి. శరీరం ఏమవుతుందంటే మనుగా మారిపోయే నిమిత్తం కుళ్ళిపోతుంది, కృషించిపోతుంది. ఇది మనకందరికీ తెలిసినటువంటిదే. మనకు తెలియనటువంటి విషయం ఏంటంటే, మనుషుని యొక్కకి ఒక ఆత్మ అనేటువంటిది ఉన్నదని, అయితే ఆ ఆత్మ అనేటువంటిది ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది, దానికి మరణం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయం మనలో చాలా మందికి తెలియదు. బైబిల్ సెలవిచ్చేటువంటి సత్యం ఏమిటంటే, ఈ మరణించినటువంటి శరీరం నిర్ణయించినటువంటి సమయంలో పునరుజ్జీవింపబడి తిరిగి మన ఆత్మతో ఏకమై ఇప్పుడున్నటువంటి శరీరం కాకుండా మార్పు నొందినటువంటి శరీరంగా మారనై ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నది. ఈ సమయంలో దేవుడు క్రీస్తు యొక్క జన్మ మరణ పునరుద్ధానముల ద్వారా రక్షింపబడుటకు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నీవు వినియోగించుకుని ఆయన నామమందు విశ్వసించినటువంటి వాడవై ఈ లోకంలో ఆయన చిత్తానుసారంగా జీవించినట్లయితే నీవు చేసేటువంటి యొక్క క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అనే పండుగలకు విలువ అనేటువంటిది ఉంటుంది. లేకపోయినట్లయితే వీటి వలన నువ్వు దేవుడు అనుగ్రహించిన బహుమతిని పొందలేవు. కేవలం నువ్వు చేసేటువంటి సంబరాలతో తాకాలిక ఆనందం పొందినటువంటి వాడుగా నువ్వు మిగిలిపోతావు. అలా కాకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ అనేటువంటి బహుమతిని నీ హృదయంలో పొందిన వాడివిగా నువ్వు క్రిస్మస్ను ఆచరించినట్లయితే నీ హృదయాంతరంగంలో నుండి బయటకు వచ్చే శాశ్వత ఆనందంగా అది నీకు ఉండగలదు. ఇది కేవలం ఒక క్రిస్మస్నకు ఒక రోజునకు పరిమితమైనటువంటి సంతోషం కాదు, గాని ప్రతి దినము ఈ సంతోషం అనేటువంటిది, ఆనందం అనేటువంటిది నీ హృదయాంతరంగంలో ఉండేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే దేవుడు నీకు తోడై ఉండి ఈ లోక సంబంధం కానటువంటి ఆనందమును, సంతోషమును, ధైర్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన యొక్క నామమందు నీవు నమ్మినప్పుడు. దేవుడు ఈ ప్రణాళిక ద్వారా క్రీస్తుని ఎందుకు పంపాడో నీవు తెలుసుకున్నప్పుడు, ఆయన పంపినటువంటి ఆ యొక్క ఉద్దేశము ద్వారా నీవు బ్రతకాలని నిర్ణయించుకొని ఆయన యొక్క రక్షణను స్వీకరించినప్పుడు, అప్పుడు ఇవన్నీ కూడా నీకు సొంతమయ్యేటువంటివిగా ఉంటాయి. నేను టీనేజ్లో ఉన్నప్పుడు క్రిస్మస్కు ప్రిపేర్ అవ్వటం అనేటువంటిది, ఈ డెకరేషన్స్ చేయటం అనేటువంటిది, ఇది గుళ్ళో, సండే స్కూల్లో, నాటకాల్లో పాల్గొనటం అనేటువంటివి, ఇవన్నీ ఎప్పుడో నవంబర్ నుండే మొదలు పెట్టేసేవారు. ఇవన్నీ కూడా నాప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి దినము అవి క్రమం తప్పకుండా వాటిని చేస్తూ ఉండేటువంటి వారము, చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉండేవాళ్ళము. ఇవన్నీ లేకపోతే పిచ్చెక్కిపోయినట్లు ఉండేది మాకు, ఎందుకంటే కుర్రవాళ్ళం కాబట్టి, బాగా యవన దశలో ఉన్నటువంటి వారం కాబట్టి. పండుగ అంటే ఈ సంబరము, ఈ నాటకాలు వేయటం, తిండి తినటం, కొత్త బట్టలు ధరించుకోవటం, ఉత్సాహంగా గడపటం, ఇంతవరకు మాత్రమే మా యొక్క అవగాహన అనేటువంటిది ఆ రోజుల్లో క్రిస్మస్కు సంబంధించినటువంటిదిగా ఉండింది. కానీ దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని నేను పొందిన తర్వాత, క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా దేవుడిచ్చినటువంటి రక్షణ పొందటం అని, క్రిస్మస్ సంభవములలో దేవుడు మానవాళిపై చూపిన ప్రేమను, దయను, క్రీస్తు సారూప్యతను మనము మన యొక్క స్వానుభవములో అనుభవించటం అని తెలుసుకుంటూ ఉన్నాను. ఇది నెమ్మ నెమ్మదిగా వయసులో పెరిగే కొందిని దానిని మరి ఎక్కువగా గ్రహించుకొనగలుగుతున్నాను. కాబట్టి మొట్టమొదటిగా యవన దశలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆ సంతోషం అనేటువంటిది, సంబరం అనేటువంటిది, క్రిస్మస్ అనేటువంటిదిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజముగా నీవు దేవుని యొక్క కృపను పొందినటువంటి వాడవైనట్లయితే, ఆయన రక్షణను నీ యొక్క స్వానుభవములో పొంది అనుభవిస్తూ ఉన్నటువంటి వాడవైనట్లయితే, అప్పుడు క్రిస్మస్ అనేటువంటిది సంబరములకు సంబంధించినటువంటిది కాదు, కానీ అది నీ హృదయాంతరంగంలో జరిగేటువంటిదని మొట్టమొదటిగా నీవు తెలుసుకుంటావు. క్రిస్మస్ అనేటువంటిది కేవలము ఒక రోజునకు పరిమితమైనటువంటి వేడుక కాదు, కానీ అది దినదినము మనము జీవించేటువంటి జీవితం అని కూడా మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత క్రీస్తుకు సంబంధించినటువంటి యొక్క లక్షణములను మనము స్వంతము చేసుకునే విధంగా ప్రయాసపడేటువంటి వారమై ఈ లోకంలో ఉంటాము. ఈ విధంగా నిన్ను నీవు దిద్దుబాటు చేసుకుంటూ నీ యొక్క హృదయాంతరంగమును క్రీస్తు ప్రభునకు సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించి తన క్రియను నీ ద్వారా చేయటం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. ఈ విధముగా నీవు దేవునికి దగ్గర అవుతూ ఉన్న కొందని ఆయన యొక్క కార్యమును నీ ద్వారా జరిగిస్తూ తన నామమును నీ ద్వారా మహిమపరుచుకునేటువంటి విధంగా దేవుడు నీ ద్వారాను నా ద్వారాను కార్యమును చేసేటువంటి వాడై ఉంటాడు. క్రిస్మస్ అనేటువంటిది ఒకరోజు మనం జరుపుకుంటాము పండుగలాగా, మంచిదే, పిల్లలతోనూ మిగిలినటువంటి వారితోనూ అందరితోనూ మనము జరుపుకోవలసినటువంటిదే, జరుపుకొని సంతోషంగా ఉండటంలో తప్పేమీ లేదు. కానీ ఇవి మాత్రమే మన యొక్క మెయిన్ ఫోకస్ అయిపోయేటువంటివిగా ఉండకూడదు. దేవుని యొక్క బహుమానమును అసలు పొందకుండగానే దేవుడు మనకి ఏమైతే ఇవ్వాలని తీసుకొచ్చాడో ఆ గిఫ్ట్ను మనం పొందకుండగానే ఏదో సంబరం చేసుకుంటే దాని వలన ప్రయోజనమే ఉంది, అది కేవలము వ్యర్థమైనటువంటి సంబరంగా మాత్రమే మిగిలిపోయేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. చివరిగా ఒక చిన్న సంఘటన నేను చెప్పి దీనిని ముగిస్తాను. టెర్రరిస్టులు కొంతమందిని బందీలుగా పట్టుకుపోయారు అనుకుందాం. ఎక్కడో తెలియనటువంటి ప్రదేశంలో వారిని బందీలుగా ఉంచేసి వారి శక్తికి మించినటువంటి డబ్బు చెల్లిస్తేనే గాని మేము మిమ్మల్ని విడిచిపెట్టమని డిమాండ్ చేశారు అనుకుందాం. ఈ సమయంలో ఆ డబ్బును చెల్లించేందుకు వారికి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ మరి ఎవరికి కానీ ఆ యొక్క స్తోమత అనేటువంటిది లేదనుకుందాం. ఈ సమయంలో ఎవరో మనకు తెలియనటువంటి ఒక ధనవంతుడు, చాలా ధనవంతుడైనటువంటి ఒక ఆయన వచ్చి ఏమన్నాడంటే, ఆ డబ్బు నేను చెల్లిస్తాను, ఆ బందీలను విడిచిపెట్టేయండి అని ఆ డబ్బును చెల్లించాడు. చెల్లించినప్పుడు ఏమైంది, ఆ బందీలు విడిచిపెట్టబడతారు. ఎందుకంటే వారు కోరినటువంటి ఆ డబ్బును, ర్యాన్సమ్ను ఆయన చెల్లించాడు కాబట్టి వారు విడిచిపెట్టబడటానికి అర్హులైనటువంటి వారుగా ఉన్నారు. ఈ ధనవంతుడు డబ్బు చెల్లించిన తర్వాత వారికి బందీలుగా ఉన్నటువంటి వారికి ఒక వార్త పంపాడు అనుకుందాం. ఏమని వార్త పంపాడంటే, మీ యొక్క విడుదల నిమిత్తమై వారు కోరినటువంటి డబ్బును నేను చెల్లించేశాను, కాబట్టి ఇప్పుడు మీరంతా కూడాను విడిపింపబడటానికి అర్హులే. అయితే విడిపింపబడతారో లేదో అనేటువంటిది మీకు మీరుగా నిర్ణయించుకోండి. మీరు విడిపింపబడాలి అని అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు కానీ కేవలం మిమ్మల్ని ఎవరైతే బంధించి ఎక్కడైతే ఉంచారో వారి దగ్గరే ఉన్నటువంటి ఫార్మ్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళ దగ్గరికి వెళితే ఒక ఫార్మ్ ఇస్తారు, ఆ ఫార్మ్ నింపండి, వాళ్ళకి తిరిగి ఇవ్వండి, వాళ్ళు వెంటనే మిమ్మల్ని ఆ బందీలో నుండి విడిచిపెట్టేస్తారని చెప్పాడు అనుకుందాం. అయితే ఈ వార్త తెలియగానే వాళ్ళలో సంతోషం అనేటువంటిది పెళ్ళూపుకినట్టుగా అనిపించింది. ఎందుకంటే అప్పటి వరకు వారు బందీలుగా ఉన్నారు కాబట్టి, వారు బంధకాల్లో ఉన్నారు కాబట్టి వారంతా కూడాను ఓ మాకు కావలసినటువంటి ఈ యొక్క ర్యాన్సమ్ ప్రైస్ అనేటువంటిది ఎవరో మాకు తెలియనటువంటి ఆయన చెల్లించాడు అనేటువంటి ఆ సంతోషంలో మునిగిపోయారు. బాగానే ఉంది. అయితే వారు ఎప్పుడు విడిపింపబడతారని చెప్పాడంటే, ఆయన మీరు ఒక ఫామ్ మీద, ఈ ఫామ్స్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఏమి లేదు, అక్కడికి వెళ్ళటం, ఆ ఫామ్ ఫిల్అప్ చేయటం, ఆ ఫామ్ను వాళ్ళకి ఇస్తే చాలు, మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. అయితే ఈ పని అంతా చేయటానికి మీకు ఒక నిర్ణీతమైనటువంటి గడువు అనేటువంటిది ఉన్నది, ఈ గడువు లోపల మీరు పూర్తి చేసుకోవాలి. ఈ గడువు లోపల మీరు పూర్తి చేసుకోపోయినట్లయితే అదంతా కూడా మురిగిపోతుంది, మీరు అక్కడే బందీలుగా ఉండిపోతారని చెప్పాడు అని అనుకుందాం. అయితే ఇప్పుడు ఏం జరగాలండి, బందీలుగా ఉన్నటువంటి వారు ఏమాత్రము స్వేచ్ఛ స్వాతంత్రము లేకుండా ఉన్నటువంటి వారు, తిండి తిప్పలనేటువంటివి లేనటువంటి పరిస్థితిలో మగ్గుతున్నటువంటి వారు, బందీలైనటువంటి అందరు కూడా ఒకే గదిలో ఇరుకు ఇరుకు ప్రదేశాల్లో మగ్గుతున్నటువంటి వారు, వాళ్ళకి వాళ్ళుగా ఏమీ చేయగలిగినటువంటి స్థితి లేనటువంటి వారు, తమ సొంత వారిని ఎన్నడనూ చూడనటువంటి పరిస్థితిలో చాలా కాలం నుండి అక్కడ మగ్గుతున్నటువంటి వారు, వీళ్ళందరూ చేయవలసినటువంటిది ఏమిటి, పోటీలు పడి ఆ ఫామ్స్ తీసుకొని వెంటనే పూర్తి చేసివేసి ఆ గడువు రాకముందే దీన్ని వెంటనే సమర్పించి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆనందము సంతోషంతో తమ వారితో కలిసి అప్పుడు సెలబ్రేట్ చేసుకునిట్టం అనేటువంటిది వెంటనే జరగవలసినటువంటి పని అయ్యున్నది. అది మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేటువంటిది. అయితే ఇక్కడ ఉన్నటువంటి బందీలు ఎలా ఉన్నారంటే, వెళ్ళి ఆ ఫామ్ తీసుకుని ఫిలప్ చేయటానికి కూడాను వారికి పెద్ద ఇంట్రెస్ట్ అనేటువంటిది లేదు, వాళ్ళు పట్టించుకోకుండానే ఉండిపోయారు. ఆ నిర్ణీత గడువు వచ్చింది, ఆ నిర్ణీత గడువు వరకు ఫిల్ చేయలేదు, ఆ నిర్ణీత గడువు కూడా అయిపోయింది. ఏదో కొద్ది మంది మాత్రం ఆ విధంగా ఫిల్ చేశారు, ఆ ఫామ్స్ను వాళ్ళకి ఇచ్చారు, వెంటనే వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి వారిని, వెళ్ళిపోతున్నారే మన వద్ద ఉండి బాధపడుతూ ఇన్నాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు విడుదల పొందుతున్నారు, మనం కూడా విడుదల పొందుదాము అనేటువంటి జ్ఞానం వారికి రాలేదు. కానీ వాళ్ళు పట్టనట్టుగానే అక్కడే మగ్గుతూ ఉంటూ ఆ విధంగా ఉండిపోయారు. ఈ సంఘటనను మనం చూసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క రక్షణ నిమిత్తములో ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు చూపేటువంటి ఆ యొక్క నిర్లక్ష్య వైఖరిని అది సూచిస్తున్నది. దేవుడు ఏమన్నాడంటే, మీరు చేయవలసిందల్లా ఏమి లేదు, మీ యొక్క క్రయధనము నిమిత్తమై చెల్లించవలసినదంతా కూడాను నేను చెల్లించి వేశాను, మీరు చెల్లించవలసినటువంటిది ఏమీ లేదు. మీరు బలిగా ఇవ్వవలసినటువంటిది ఏమీ లేదు. ఎక్కడికో యెరూషలేమునుకో మరొక చోటకో వెళ్ళి దేవాలయంలోనూ మరొక చోటను పూజించవలసినది లేదు. ఉన్న చోటనే నీ యొక్క హృదయాంతరంగములోనికి నేను పంపినటువంటి నా కుమారుని యొక్క రక్తము ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని నమ్మి విశ్వసించి మీరు ఆయనను రక్షకునిగా అంగీకరించి దేవుని చిత్తమును చేసేటువంటి వారుగా ఉన్నట్లయితే అప్పుడు మీకు రక్షణ భాగ్యం అనేటువంటిది కలుగుతుంది అని సెలవిచ్చాడు. అయితే అది మనం చేసేటువంటి వారంగా ఉండట్లేదు. దాన్ని అలాగే నిర్లక్ష్య పెట్టేసి మనం చనిపోయే వరకు కూడా చేయకుండా అవకాశాన్ని పోగొట్టుకునేటువంటి వారంగా ఉంటుంటాము. ఈ విధంగా కొనసాగుతూ అన్ని వేళలా కూడాను ఇదే విధంగా ఉండబోవటం లేదు. ఒక నిర్ణీతమైనటువంటి గడువు అనేటువంటి దేవుడు దీనికి నిర్ణయించాడు. ఆ గడువు లోపల నువ్వు చనిపోక ముందే నువ్వు దానిని అటెండ్ అవ్వవలసి ఉన్నది. నువ్వు చనిపోయావంటే మరలా నీకు అవకాశం అనేటువంటిది లేదు. ఆ గడువు దాటిన తర్వాత సహితము మరలా నీకు అవకాశం అనేటువంటిది లేదు. కాబట్టి ఈ విషయంలో అనేక మంది ప్రవర్తించేటువంటి తీరు ఎలా ఉన్నదంటే ఇప్పుడు నేను చెప్పిన కథలో ఉన్నట్లుగాని అనేక మంది వారు బద్దకించినటువంటి వారే, వారిని నిర్లక్ష్య పెట్టినటువంటి వారే, దాన్ని పట్టించుకున్నటువంటి వారే, తమతో పాటు బాధపడుతూ ఆచార నుండి ఫామ్ ఫిల్ చేసి వెళ్ళిపోయినటువంటి వారిని చూసినప్పుడు కూడా వారు బుద్ధి తెచ్చుకోకుండా అలాగే కొనసాగుతూ ఉన్నట్లయితే అది దేనిని సూచిస్తున్నది అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటిదే. అదే స్థితిలో ఈ దినమందు అనేక మంది ఉంటూ ఉన్నారు. దీన్ని మనము గ్రహించినట్లయితే మన యొక్క హృదయ పరిస్థితిని మనము అర్థం చేసుకునగలము. ఏమండి, క్రీస్తును నమ్మినట్లయితే ప్రతీది పచ్చిమే కదండి, ప్రతీది కూడా చేయకూడదంటారు, అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు, కొన్నిటినేమో ఇట్లు చేసి తీరాలని అంటూ ఉంటారు. ఈ పచ్చాలన్నీ ఎవరు తట్టుకుంటారండి అని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే క్రీస్తుని యొక్క హృదయంలోనికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసినటువంటి విషయములు అనేటువంటివి భారముగా నీకు ఉండవు గానీ సంతోషంగా చేసేటువంటి వాడుగా ఉంటావు. ఎందుకంటే క్రీస్తు నీ నిమిత్తమై చేసినటువంటి ఆ యొక్క త్యాగమును నీవు తలంచుకున్నప్పుడు, అది నీ నిమిత్తమై జరిగినది అని నువ్వు హృదయాంతరంగంలో విశ్వసించినప్పుడు అది భారమైనటువంటి విషయముగా నీకు ఉండదు, కానీ సంతోషంగా క్రీస్తు నిమిత్తమై స్వార్థ నిమిత్తమై నువ్వు చేసేటువంటిదిగా అది ఉంటుంది. ఆ విధంగా మనమందరము చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ క్రిస్మస్ సీజన్ లో ఇప్పటి వరకు ఎన్ని క్రిస్మస్లు మీరు గడిపారో నాకైతే తెలియదు. అయితే ఈ క్రిస్మస్లన్నింటిలోనూ ప్రభువును అంగీకరించిన వారుగా మీరు ఎన్ని క్రిస్మస్లు గడిపి దేవుడు మిమ్మును ఆశీర్వదించినట్లుగా ఆయన కృప మీకు చూపునట్లుగా మీరు ఆయన చిత్తానుసారంగా గడపవలసిన రీతిని క్రిస్మస్ను గడిపారో నాకైతే తెలియదు. కానీ ఇప్పటి వరకు మీరు ఆ విధంగా గడపకుండా ఉన్నట్లయితే ఈ దినమందే మీరు ఆయనను స్వరక్షకునిగా అంగీకరించినటువంటి వారై, ఆయన ఆశించిన రీతిని ఆయన బహుమతిని పొందిన వారై, అప్పుడు మీ ఇంటికి వెళ్ళి మీ సొంత వారితోనూ మీ నెలవరులైనటువంటి వారితోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఎల్లవేళలా బందీలు కాకుండా మీ యొక్క క్రిస్మస్ను మీరు గడుపుకొనగలరు. అంతేకాని మీరు బద్దకించినటువంటి వారైతే, చెరలోనే ఉండటానికి ఇష్టపడినటువంటి వారైనట్లయితే చెరలోనే ఉంటారు, అక్కడే వాళ్ళు పెట్టేదే తింటారు, అక్కడే పడుకుంటారు, అక్కడే లభిస్తారు, మీ బ్రతుకంతా కూడాను అక్కడే ముగిసిపోనై ఉన్నది. కాబట్టి చాయిస్ అనేటువంటిది మనది, మనం ఏం చేస్తామనేటువంటిది దేవుడు మనకు చాయిస్ ఇచ్చేసాడు. అంతేకాని ఆయన మనకు నిర్బంధం అనేటువంటిది ఏమీ పెట్టలేదు, తప్పనిసరిగా నువ్వు నమ్మి తీరాలి అనేటువంటి ఆంక్ష అనేటువంటిది ఏమీ ఉంచలేదు. కాబట్టి నీ యొక్క ఎంపిక ఏమై ఉన్నది, నీ చాయిస్ ఇదిన మందు ఏమై ఉన్నది ఆలోచించుకునవలసిన సమయం వచ్చినది. ఈ విషయాన్ని గురించి ఆలోచించుకొని ఈ క్రిస్మస్నైనా సరే నీవు ఇప్పటి వరకు ఈ విధంగా దేవుని యొక్క నిర్ణయమును గురించి సరైనటువంటి అవగాహన లేనివాడవైనట్లయితే, ఈ యొక్క అవగాహనను నువ్వు పొంది దేవుని రక్షణానుభవం నువ్వు సంపాదించుకున్నటువంటి వాడవై ఈ సంవత్సరం అందు దేవుడు ఆశించేటువంటి క్రిస్మస్ను నువ్వు ఆచరించాలని కోరుతూ ఉన్నాను. ఆ విధముగా మనందరం కూడాను దేవుడు ఆశించే క్రిస్మస్ని ఈ సంవత్సరం మనం చేసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడవైన ప్రభువ, కృప కలిగిన తండ్రి, ఈ దిన ముందు మీ యొక్క మాటలను మాకు అనుగ్రహించినారు. మీ మాటలను మీ యొక్క ఉద్దేశములను గురించి మేము కొద్దిగా ధ్యానించున్నాము. ప్రభువా, మీరు మా పట్ల చూపినటువంటి ప్రేమ ఎటువంటిదో మేము గ్రహించుకునేటువంటి వారం గాను, మీరు మాకు తెచ్చినటువంటి యొక్క రక్షణను ఉచితమైనటువంటి బహుమానమును పొందిన మీదట మేము విడిపింపబడినటువంటి వారమై సంబరమును పండుగను చేసుకునేటువంటి వారినిగా మమ్మలను చేయండి. చెరలోనే ఉంటూ అక్కడే ఉన్నటువంటి వాటితోటి మేము ఏదో సంబరం జరుపుకునేటువంటి వారంగా మమ్మలను ఉండనివ్వవద్దు. సరైనటువంటి విడుదలను, పాపము నుండి విడిపింపబడినటువంటి యొక్క స్వేచ్ఛను, స్వాతంత్రతను మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.